హకిల్బెరీ ఫిన్ శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం ముఠా. టామ్ సాయర్ అనే పుస్తకం చదివి ఉంటే తప్ప నా గురించి మీకు తెలీదు. అయినా పర్వాలేదులేండి, ఈ పుస్తకం మార్క్ ట్వైన్ అనే ఆయన రాశాడు. ఆయన రాసింది చాలా మటుకు నిజమే. అక్కడక్కడ కొంచెం కల్పించి రాసినా మొత్తం మీద ఆయన నిజమే రాశాడు. అదేమంత తప్పు కాదులేండి. ఓసారి కాకపోతే మరోసారైనా అబద్ధం అంటూ చెప్పని వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అయితే పోలీ పెద్దమ్మ, డగ్లస్ అమ్మగారు, మేరీ మాత్రం ఎప్పుడూ అబద్ధం ఆడి ఉండకపోవచ్చు. ఆ ముగ్గురు ఆ పుస్తకంలో, అంటే టామ్ సాయర్ పుస్తకంలో వస్తారు. పోలీ పెద్దమ్మ అంటే టామ్ సాయర్ వాళ్ళ పెద్దమ్మ అన్నమాట. ఈ పుస్తకంలో అక్కడక్కడ కల్పన ఉన్నప్పటికీ చాలా మటుకు నిజంగా జరిగిందే. ఇంతకీ ఆ పుస్తకంలో చివరికి ఏం జరుగుతుందంటే, టామ్కి నాకు గుహలో దొంగలు దాచిన బోలెడు డబ్బు దొరుకుతుంది. దాంతో మేము అమాంతంగా ధనవంతులమైపోయాము. మా ఇద్దరికీ చెరొక $6,000 వచ్చాయి. అదంతా బంగారమే సుమండి. అసలు ఆ డబ్బంతా ఒక చోట కుప్పపోస్తే అందరికీ కళ్ళు జిగేయమన్నాయనుకోండి. జడ్జి థాచర్ గారు ఆ డబ్బంతా ఒక బ్యాంకీలో వడ్డీకి వేశారు. వడ్డీ రోజుకు డాలర్ చొప్పున వచ్చేది. అంటే ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బన్నమాట. డగ్లస్ అమ్మగారు నన్ను దత్తత చేసుకున్నది, నాకు నాగరికం నేర్పుతానన్నది. కానీ ఆవిడ గారి ఇంట్లో ఉండడం అంత నరకయాతను ఇంకోటి లేదనుకోండి. ఎందుకంటే అంత శుచి ఆచారం నేను ఇంకెక్కడా చూడలేదు. అందుకని ఇక భరించలేక ఒకరోజున ఎవరితోనూ చెప్పకుండా ఇంట్లోంచి ఓడాయించాను. శుభ్రంగా నా మాసిన పేలికలు మళ్ళీ కట్టుకున్నాను. ఎంత హాయిగా స్వేచ్ఛగా ఉందో చెప్పలేను. కానీ టామ్ సాయర్ నన్ను వదిలిపెట్టలేదు, వెదికి పట్టుకున్నాడు. దొంగల ముఠాని ప్రారంభించబోతున్నానని, అమ్మగారింటికి వెళ్ళి బుద్ధిగా మసులుకుంటేనే ఆ ముఠాలో చేర్చుకుంటానని అన్నాడు. అందుకని చచ్చినట్టు మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళాను. ఆవిడగారు నన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నేను చెడిపోతున్నానంది, ఇంకా ఏమిటో అంది. అయితే నా మీద ఆవిడ అభిమానం ఏమీ తగ్గలేదు. మళ్ళీ శుభ్రమైన బట్టలు తొడిగించింది. ఇహ చేసేదేముంది, రోజు రోజంతా దరిద్రపు మంచి బట్టల్లో ఇరుక్కుపోయి చెమటలు కారిపోయేవాడిని. దీనికి తోడు మళ్ళీ పాత పద్ధతులన్నీ ఆవిడ ప్రవేశపెట్టింది. గంట కొట్టేటప్పటికల్లా భోజనం బల్ల దగ్గర టపీయమని హాజరు కావాల్సిందే. పోనీ వెంటనే తినవచ్చునా అంటే ఊహూ వల్ల కాదు. అమ్మగారు భోజన పదార్థాలను చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు అని సణగాలి. ఆ సణుగుడు అయ్యాకే భోజనం. ఆ తర్వాత ఆవిడ బైబిల్ తీస్తుంది. మోజెస్ అనే ఆయన్ని గురించి ఆవిడ చదివి వినిపించేది. అతగాణ్ణి గురించి వింటుంటే అతన్ని ఒకసారి చూడాలనిపించింది. కానీ మోజెస్ చాలా ఏళ్ల కిందటే చనిపోయాడని అమ్మగారు చెప్పింది. దాంతో ఆ చచ్చినాడితో మనకెందుకులే అనిపించి ఊరుకున్నాను. కాసేపటికి నాకు చుట్టల మీదకి బుద్ధిపోయింది. ఒక్కసారి కాల్చినవమని అమ్మగారిని అడిగాను. కానీ ఆవిడ వీల్లేదంది. చుట్ట కాల్చడం పరమ దరిద్రపు అలవాటు అంది. అందుకని ఇంకెప్పుడు చుట్టమాట ఎత్తనని ఒట్టేయించుకుంది. కొందరు మనుషులతో ఇదే గొడవ. తమకి ఏమీ తెలియని దాన్ని గురించి అంతా తెలిసినట్టు చెబుతారు. ఇందాక చెప్పిన మోజెస్ ఉన్నాడు చూడండి, అతడు ఆవిడకేమన్నా చుట్టమా పక్కమా? ఎప్పుడో చచ్చిపోయిన వాడి మీద ఆవిడకి అంత మోజు ఎందుకు చెప్పండి? పైగా నేనేదో తప్పు చేస్తున్నట్టు తిడుతుంది. అసలు చుట్టల్లో ఉన్న మజ ఆవిడకేం తెలుసని? తెలియని దాన్ని గురించి అసహించుకోవడం తప్పు కాదంటారా? మళ్ళీ తను చూడబోతే పూటకి తులం ముక్కుపొడం పీలుస్తుంది. అదేం తప్పు కాదుట. పీల్చేది తను అయినంత మాత్రాన ముక్కుపొడం మంచిదైపోతుందా? ఇక ఈవిడిగారిని తలదన్నిన మనిషి ఇంకొక ఆవిడుంది. ఆవిడ ఈవిడిగారి చెల్లెలు. పేరు మిస్ వాట్సన్. వయసు మళ్ళినావిడే గాని పెళ్లి పెటాకులు లేవు. కళ్ళజోడు పెట్టుకుని కొంచెం నాజుగ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యనే అక్కగారింటికి వచ్చి తిష్టవేసింది. వస్తూనే నా పని పట్టించింది. స్పెల్లింగ్ చెబుతానంటూ ఓ గంటసేపు పాఠాలు చెప్పింది. పాఠాలు సరేననుకోండి, ఆవిడ పెట్టే నరకయాత్ర భరించలేకపోయాను. ఇదిగో హకిల్బెరీ, అలా కాళ్ళు పైకి పెట్టకు అసహ్యంగా అనేది. అలా వేళ్లాడబడిపోతావే, తిన్నగా కూర్చోలేవు అనేది. అస్తమానం అలా ఆవలిస్తావే, పాడలవాట్లు నువ్వును అనేది. ఓసారి ఆవిడ రౌరవ నరకాన్ని వర్ణించి చెప్పింది. అది విన్నాక నాకు అక్కడికి పోయి రావాలని ఉంది అన్నాను. ఆ మాట విని ఆవిడ భయంతో కొయ్యబారిపోయింది. నరకానికి వెళ్లాలని ఉందనడంలో నా ఉద్దేశం మరేం లేదు, ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడి ఎక్కడికైనా పోదామని, ఆ పోయేది అక్కడికే పోదామని. కానీ ఆవిడ నేనేదో అనరాని ఘోరమైన మాట అన్నట్టు తిట్టింది. తానెప్పుడూ ఆ మాట అంటే నరకానికి పోతానన్న మాట నోట రానివ్వదట, తను స్వర్గానికే పోతుందిట. అందుకోసం మంచి జీవితం గడిపి పుణ్యం సంపాదించుకుంటుందిట. ఆవిడ చాదస్తంగాని స్వర్గానికి పోవడంలో ఏం సుఖం ఉందో నాకు అంతుపట్టలేదు. నేను మాత్రం చస్తే స్వర్గానికి పోదలుచుకోలేదు. కానీ ఆవిడతో ఆ మాట అనలేదు అంటే మళ్ళీ తిట్టిపోస్తుంది, అందుకని ఊరుకున్నాను. నేను ఊరుకోవడంతో ఆవిడ విజృంభించింది. ఈసారి స్వర్గలోకాన్ని గురించి వర్ణన ప్రారంభించింది. అక్కడ పనిపాటు ఏమీ ఉండదుట. పొద్దస్తమానం అక్కడ ఫిడేలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగడమే పనిట. ఎన్నేళ్లైనా ఎన్ని యుగాలైనా అంతేట. చెప్పద్దు, నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎందుకు పనికిరాని ఈ స్వర్గం కోసమైనా ఈవిడ ఇంతగా ఇదైపోతుంది అనుకున్నాను. సరేలే నాకెందుకని టామ్ సాయిరు స్వర్గానికి వెడతాడా అని అడిగాను. చస్తే వెళ్ళడంది. టామ్ కోతి చేష్టలు చేస్తాట, అందుకని నరకానికే పోతాట. అమ్మయ్యా అని స్తిమితపడ్డాను. టామ్ కూడా తోడు ఉంటే హాయిగా నరకంలో చట్టా పట్టాలు వేసుకుని తిరగచ్చు. వాట్సన్ అమ్మగారి సాధింపులతో నాకు చెడ్డ చిరాగ్గా ఉంది. ఒంటరితనం, దిగులు నన్ను పట్టేసుకున్నాయి. రాత్రి ప్రార్థన చేసి అందరూ పడుకున్నాక నేను మేడ మీద నా గదిలోకి వెళ్ళాను. కొవ్వొత్తి వెలిగించి బల్ల మీద పెట్టాను. కిటికీ వారగా కుర్చీ వేసుకుని కూర్చుని ఏమైనా సరదా విషయాలు ఆలోచించుకుందాం అనుకున్నాను. కానీ ఎంతసేపు అయినా నా దిగులు భయం తగ్గలేదు. ఈ పళంగా చచ్చిపోతే హాయిగా ఉంటుందనిపించింది. ఆకాశంలో నక్షత్రాలు కూడా నాలాగే ఊసూరుమంటున్నాయి. ఇంటి చుట్టూ పొదల్లో చీకటి చిక్కగా అలుముకుంది. ఉండుండి గాలి వీచినప్పుడల్లా చెట్ల ఆకులు గలగలా రొద చేస్తూ భయపెడుతున్నాయి. ఎక్కడో దూరాన ఒక గుడ్లగూబ ఎవడో చచ్చినవాడి గురించి ఏదో చెప్తున్నట్టు అరుస్తోంది. వీధి మొగలో ఒక కుక్క చావుబోయేవాడి కోసం కాబోలు మోర పైకెత్తి మొర్రోమంటూ ఏడుస్తోంది. గాలి నాతో ఏదో రహస్యం చెబుతున్నట్టు చెవి దగ్గర ఈల వేస్తోంది. ఈ రహస్యం ఏమైంది తెలియక నాకు వణుకు పుడుతోంది. తర్వాత కాసేపటికి పక్కనున్న అడవి పొదల్లోంచి దెయ్యం ఏడుస్తున్నట్టు వినిపించింది. దెయ్యాలు మనతో ఏదో చెప్పాలనుకుంటాయట, కానీ చెప్పలేక తమలో తామే ఏడుస్తూ ఉంటాయట. అవి రాత్రుళ్ళు సమాధుల్లో ఉండలేక బయటకొచ్చి వీధుల్లో సంచారం చేస్తాయట. దెయ్యాల సంగతి తలుచుకున్న కొద్దీ నాకు భయంతో ఒళ్ళు బిగుసుకుపోతోంది. పక్కన ఎవరైనా తోడు ఉంటే బావుండనిపించింది. ఇంతలో ఒక సాలిపురుగు నా మీద పడి భుజం మీదుగా పాకుతూ పోయింది. నేను దులిపేసరికి అది కొవ్వొత్తు మీద పడింది. దాన్ని రక్షిద్దామనుకుంటుండగానే అది కాలిపోయింది. అది ఎంత అపశకునమో నాకు తెలుసు. నాకేదో కీడు మూడబోతోంది. వెంటనే లేచి గదిలో 3 సార్లు సిలువ గుర్తు వేసుకుంటూ ప్రదక్షిణలు చేశాను. తరువాత ఒక వెంట్రుక పీకి దానికి ఒక సన్నని దారాన్ని ముడివేశాను. అలా చేస్తే దయ్యాలు మన జోలికి రావు. కానీ నాకు ఈ విషయం మీద అంత గట్టి నమ్మకం లేదు. రోడ్డు మీద దొరికిన గుర్రపునాడ పోతే కీడు తొలగడానికి ఇలా చేస్తారట. కానీ సాలిపురుగును చంపినప్పుడు ఇలా చేస్తే కీడు పోతుందో లేదో తెలీదు. అలాగే భయంతో వణికిపోతూ దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చున్నాను. కాసేపటికి చుట్ట కాల్చాలనిపించింది. అంతా నిద్రపోతున్నారు, అందుకని నేను చుట్టముట్టించిన ముసలావిడికి తెలీదు. చుట్ట కాలుస్తుంటే గుండెల్లో దిగులు కాస్త తగ్గినట్టు అనిపించింది. దూరాన ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గంటల చప్పుడు ఆగిపోగానే మళ్లీ దిగులుగా నిశ్శబ్దం. ఇంతలో కింద చీకటి పొదల్లోంచి ఏదో చప్పుడు వినిపించింది. జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నాను. మ్యావ్ మ్యావ్ అని వినిపించింది. టామ్ సాయర్. అది అతని పిలిపేనని వెంటనే పసిగట్టేశాను. నెమ్మదిగా మ్యావ్ మ్యావ్ అంటూ సమాధానమిచ్చాను. కొవ్వొత్తి ఆర్పేసి కిటికీలోంచి క్రింద షెడ్డు మీదకి దిగాను. అక్కడ్నుంచి నేల మీదకి చప్పుడు కాకుండా దూకి నెమ్మదిగా చెట్ల మధ్య నుంచి పాకుతూ వెళ్ళి టామ్ సాయర్ను కలుసుకున్నాను. అమ్మగారి పెరటి తోట దాటి బయటపడేటందుకు నేను టామ్ అడుగులో అడుగు వేసుకుంటూ వెడుతున్నాము. చెట్టు కొమ్మలు మా ముఖాలకి తగలకుండా వంగి వంగి నడుచుకుంటూ పోతున్నాము. వంటింటిదాకా వచ్చేసరికి అక్కడ నేను ఏదో ఎండు కొమ్మ మీద కాలు వేశాను. అది టుపుక్కున విరిగి చప్పుడైంది. మేము ఠపీయమని ఆగి ముడుచుకుని కూర్చున్నాము. వాట్సన్ అమ్మగారి నీగ్రో నౌకరు జిమ్ వంటింటి తలుపు దగ్గర కూర్చునున్నాడు. వాడి వెనకాల దీపం ఉండడం వల్ల వాడు మాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాడు. కానీ వాడికి మేం కనిపించలేదు. చప్పుడు వినివాడు ఉలిక్కిపడి లేచాడు. మెడనెక్కించి చీకట్లోకి చూస్తూ ఎవరు వారు అన్నాడు. మేము కిక్కురు మనలేదు. వాడు ఇంకాసేపు అలాగే చూసి నెమ్మదిగా మునివేళ్ల మీద నడుస్తూ వచ్చి సరిగ్గా మా ఇద్దరి మధ్య నుంచున్నాడు. వాడు దాదాపు మమ్మల్ని ఆనుకున్నంత దగ్గరగా ఉన్నాడు. మేము ఊపిరి బిగబట్టి కాలు కదల్చకుండా అలాగే నుంచున్నాం. అలా కొన్ని నిమిషాలు గడిచాయి. ఇంతలో నాకు శీలమండ మీద దురద పెట్టింది. కానీ గోక్కోడానికి వీల్లేదు, అలాగే ఓర్చుకున్నాను. ఇంతలో చెవి మీద దురద ప్రారంభమైంది. ఆ తర్వాత వీపు మీద, మెడ మీద దురద మొదలైంది. ఆ బాధ చెప్పడానికి వీల్లేదు, అలాగే ఓర్చుకున్నాను. గోకోకపోతే ఆ పళాన్ని చచ్చిపోతానేమోనన్నంత ఘోరమైన దురద పుట్టింది. ఈ రకం దురదతో నాకు చాలా అనుభవం ఉంది. ఏదైనా విందులో పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు, బలవంతంగా నిద్ర పట్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడెప్పుడైతే గోక్కోడానికి వీలుండదో సరిగ్గా అప్పుడే ఈ వెధవ దురద పుట్టుకొస్తుంది. ఇంతలో జిమ్ అన్నాడు, ఏయ్ ఎవరక్కడా, మాట్లాడరే. ఇందాక చెప్పుడు నేను వినలేదనుకున్నారా? మీరు గనక మాట్లాడకపోతే ఏం చేస్తానో తెలుసా? ఇక్కడి నుంచి కదలను, మళ్ళీ మీ చప్పుడు వినిపించేదాకా ఇక్కడే కూర్చుంటాను. జిమ్ అక్కడే కూర్చున్నాడు. నాకు టామ్కు మధ్య ఒక చెట్టును ఆనుకొని కాళ్ళు బారజాపాడు. అతని కాళ్ళు నా కాళ్లను దాదాపు తగిలేటంత దగ్గరగా ఉన్నాయి. ఇంతలో నాకు ముక్కు దురద పెట్టింది. దురద దుర్భరమై కళ్ళంబడి నీళ్లు గిర్రం తిరిగాయి. అయినా గోకలేదు. ఈసారి భుజం మీద, చూపుడు వేలు పక్కన ప్రారంభమైంది దురద. 5-6 నిమిషాలు యమయాతన పడ్డాను. ఆ కాసేపు 5-6 ఏళ్ళైనట్టు అనిపించింది. ఆలోగా 11 వేరువేరు స్థలాల్లో ఒక్కసారే దురద మండిపోయింది. పళ్ళు బిగించి ఓర్చుకుంటున్నాను. ఇంకో నిమిషమైతే ఏం చేసేవాడినో తెలియదు. ఇంతలో జిమ్గాడి గుర్రు వినిపించింది. అమ్మయ్యా అనుకుని కరువుదీరా ఒళ్ళంతా గోక్కున్నాను. టామ్, ఇస్ అని సంజ్ఞ చేశాడు. ఇద్దరం పాక్కుంటూ 10 అడుగులు దూరం పోయి లేచాము. నీగ్రోను తమాషాకి చెట్టుకు కట్టివేస్తానన్నాడు టామ్. వద్దన్నాను. జిమ్ లేస్తే కేకలు వేస్తాడని, ఇంట్లో వాళ్లు మేలుకొని యువతలకొచ్చి మనల్ని చూస్తారని అన్నాను. తరువాత టామ్ తన దగ్గర కొవ్వొత్తులు ఎక్కువ లేవని, వంటింట్లోకి పోయి కాసిన తీసుకొస్తానని అన్నాడు. అందుచేత ఇద్దరం లోపలికి పోయి 3 కొవ్వొత్తులు సంపాదించాము. దొంగిలించామని ఎవరూ అనుకోకుండా టామ్ బల్ల మీద కొవ్వొత్తుల ఖరీదు కింద 5 సెంట్లు పెట్టాడు. మళ్లీ బయటకొచ్చాము. టామ్ ఎంత చెబుతున్నా వినకుండా జిమ్గాణ్ణి తమాషా చేయడానికే నిశ్చయించుకున్నాడు. నేను అమ్మగారి తోట కంచె దగ్గర నుంచున్నాను. టామ్ తిరిగి వచ్చాక ఇద్దరం కంచె దూకాము. ఇంటికి అవతల వైపున ఉన్న కొండ మీదకి పోయే దారి పట్టాము. దోవలో టామ్ చెప్పాడు. జిమ్ టోపీ తీసేసి నెత్తికి సూటిగా ఉన్న కొమ్మకి తగిలించాడట. జిమ్ కొంచెం కదిలాడట గాని లేవలేదట. మర్నాడు జిమ్ చుట్టుపక్కల వాళ్లతో కోతలు కొయ్యడం మొదలెట్టాడు. తాను నిద్రపోతుండగా కామినీభూతాలు వచ్చి లేపి రాష్ట్రమంతా తిప్పాయని, మళ్లీ తీసుకొచ్చి చెట్ల కింద పడుకోబెట్టాయని, టోపీ లాగేసి చెట్టు కొమ్మకు తగిలించాయని చెప్పాడు. ఆ తర్వాత ఇంకోసారి ఈ సంగతి చెప్పేటప్పుడు తన్ను అమెరికా దేశమంతటా కామినీభూతాలు తిప్పాయన్నాడు. ఇలా కొన్ని రోజులయ్యేసరికి తను తిరిగిన స్థలాన్ని క్రమంగా విస్తరిస్తూ తాను భూలోకమంతా తిరిగానని చెప్పుకోసాగాడు. కామినీభూతాలు ప్రత్యేకంగా తన మీదే కన్నువేసినందుకు వాడెంతో గర్వపడ్డాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా నీగ్రోలు 1-2 మంది వచ్చి వాడి కథ వినిపోయేవారు. అసలు నీగ్రోలకు కామినీభూతాల మీద చెప్పలేనంత నమ్మకం. ఎప్పుడు వాటిని గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా ఎవరన్నా 4 నీగ్రోలు చేరి కామినీభూతాలను గూర్చి చర్చిస్తుంటే జిమ్ అక్కడికొచ్చి, అరే మీకేం తెలుసునరా వాటి సంగతి, నాకు తెలిసిన దాంట్లో 100 వంద తెలీదు అని డబాయించేవాడు. దాంతో మిగిలిన వాళ్ళు నోరు మూసుకునేవారు. టామ్ ఆ రాత్రి బల్ల మీద పెట్టిన 5 సెంట్ల నాణాన్ని జిమ్ మెళ్ళో కట్టుకుని తిరిగేవాడు. దాన్ని భూతాలు తనకిచ్చాయని, దాంతో ఏ రోగాలైనా చిటికలో కుదర్చగలనని, ఒక మంత్రం చదివితే భూతాలు ఎప్పుడు పడితే అప్పుడు తన దగ్గరకు వస్తాయని చెప్పేవాడు. వాడి దగ్గర ఆ నాణం చూడ్డానికని రోజు జనం పోగయ్యేవారు. కానీ ఎవరు దాన్ని ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే అది ముట్టుకుంటే మాడి భస్మమైపోతామని వాళ్ల భయం. కొండ మీద నుంచిని నేను టామ్ గ్రామం వైపు చూశాం. అంతా నిశ్శబ్దంగా అంధకారంగా ఉంది. ఆకాశంలో మాత్రం నక్షత్రాలు మెరుస్తున్నాయి. గ్రామం పక్కగా నది ప్రవహిస్తున్నది. కొండ దిగి అవతల వైపు వెళ్ళాం. జో హార్పర్, బెన్ రోజర్స్, ఇంకా 2 ముగ్గురు స్నేహితులు అక్కడ మా కోసం కాచుకుని ఉన్నారు. పడవల రేవుకు వెళ్ళాము. ఒక పడవను కట్టుకొయ్య నుంచి విప్పేసి ఎక్కి బయలుదేరాము. నది దిగువకు 2.5 మైళ్ళు తోసుకుపోయాము. ఒక కొండ వద్ద ఆగాము. పడవ దిగి అందరం ఒడ్డుకుపోయాము. అక్కడన్నీ దట్టంగా అల్లుకున్న పొదలున్నాయి. టామ్ మా అందరిచేత ప్రమాణం చేయించాడు మా రహస్యం ఎవరికీ చెప్పమని. తరువాత ఒక పెద్ద పొదను ఒత్తిగించి ఒక బిలం చూపించాడు. కొవ్వొత్తులు వెలిగించి బిలంగుండా దేకుతూ లోపలికి పోయాము. దాదాపు 200 గజాల దాకా అలాగే పాకుతూ పోయాము. అక్కడ గుహద్వారం కనిపించింది. లేచి నుంచుని ఇరుకుగోడల మధ్యగా నడిచి ఒక గదిలాంటి స్థలం చేరుకున్నాము. అక్కడి నేల గోడలు తేమగా ఉన్నాయి. బాగా చల్లగా ఉన్నది. టామ్ ఇలా అన్నాడు, ఇప్పుడు దొంగల ముఠా ప్రారంభిద్దాం. దానికి టామ్ సాయర్ ముఠా అని పేరు పెడదాం. ఈ ముఠాలో చేరదలుచుకున్న వాళ్ళు ముందు ప్రమాణం చెయ్యాలి. ఆ ప్రమాణం కింద నెత్రుతో సంతకం చెయ్యాలి. దీనికి అందరం అంగీకరించాము. టామ్ జేబులోంచి ఒక కాగితం తీశాడు. దానిమీద ప్రమాణం రాసి ఉన్నది. దాంట్లో ఏమని ఉందంటే, ముఠాను అప్పటికీ విడిచిపెట్టము. ముఠా రహస్యాలు ఎవరికీ చెప్పము. ఎవరైనా ముఠా సభ్యుల్లో ఒకడికి హాని కలిగిస్తే ఆ మనిషిని, ఆ మనిషి కుటుంబాన్ని హత్య చేయాలి. ముఠా సభ్యుల్లో ఎవడైనా సరే హత్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. హత్య చేసిందాకా నిద్రపోకూడదు, అన్నం ముట్టుకోకూడదు. ముఠా గుర్తు సిలువ. ఈ గుర్తును ముఠాతో సంబంధం లేని వాళ్ళెవరైనా ఉపయోగిస్తే వాడిని విచారణ చెయ్యాలి. మళ్లీ ఉపయోగిస్తే హత్య చెయ్యాలి. ముఠాలోని వాడెవడైనా రహస్యాలను బయటపెడితే వాడి మెడకాయ కోసి మిగతా దేహాన్ని తగలబెట్టి బూడిదని విరజిమ్మాలి. ఆ ద్రోహి పేరును ముఠా జాబితాలోంచి రక్తంతో తుడిచివెయ్యాలి. వాడి పేరును తర్వాత ఎవరూ ఉచ్చరించకూడదు. వాడిని శాశ్వతంగా మరిచిపోవాలి. ఈ ప్రమాణం అత్యద్భుతంగా ఉంది అని అందరూ అన్నారు. అదంతా నువ్వు కల్పించిందేనా అని టామ్ని అడిగారు. కొంత తను కల్పించానని, కొంత దొంగల్ని గూర్చిన నవల్లోంచి తీసుకున్నానని చెప్పాడు. రహస్యాలు బయటపెట్టిన సభ్యుణ్ణే కాకుండా వాడి కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని కొందరు సూచించారు. టామ్ ఒప్పుకున్నాడు. పెన్సిల్ తీసుకొని ప్రమాణపత్రంలో ఆ ముక్క కూడా రాశాడు. కానీ బెన్ రోజర్స్కి ఓ అనుమానం వచ్చింది. హకిల్బెరీ ఫిన్కి కుటుంబం లేదు కదా, మరి వాడినేం చేద్దాం? వాళ్ళ నాన్న ఉన్నాడుగా అన్నాడు టామ్ సాయర్. అవును, వాళ్ళ నాన్న ఉన్నాడు కానీ అతన్ని పట్టుకోవడం కష్టం. 7 నుంచి ఈ ప్రాంతాల్లో కనిపించడం లేదు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలీదు అన్నాడు బెన్ రోజర్స్. కాసేపు ఆ విషయం మీద తర్జన్ భర్జనలు జరిగాయి. చివరకు నన్ను ముఠాలోంచి తీసేద్దాం అనుకున్నారు. ముఠా సభ్యులకి విధిగా ఒక కుటుంబం అంటూ ఉండాలని, లేకపోతే చంపేయడానికి ఎవరూ ఉండరని, ఒకళ్ళకి చంపడానికి కుటుంబం ఉండి మరొకడికి లేకపోతే మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు. ఏం చేయడానికి ఏం తోచలేదు ఆ పరిస్థితుల్లో. నాకు ఏడుపు కూడా వచ్చింది. కుటుంబం లేకపోవడం మూలాన గదా నాకు ముఠాలో స్థానం లేకపోయిందని. ఇంతలో చక్కని ఉపాయం తట్టింది. చంపవలసి వస్తే నా తరఫున మిసెస్ వాట్సన్ని చంపవచ్చునని చెప్పాను. అందరూ బాగుంది బాగుందని చప్పట్లు కొట్టారు. అయితే హక్కు మన ముఠాలో తప్పకుండా చేరొచ్చు. తరువాత సూదులతో వేళ్ల మీద పొడుచుకొని నెత్తురు తెప్పించుకొని కాగితం మీద సంతకాలు చేశాము. మన ముఠా ఏమేం చేస్తుంది అన్నాడు బెన్ రోజర్స్. ఏమీ లేదు, దోచుకోవడం, కూనీలు చేయడం అన్నాడు టామ్. గొడ్డు గోదా దొంగలిద్దామా? ఛా, గొడ్ల దొంగతనం ఎవరు పడితే వాళ్లే చేయగలరు. మనం అసలైన బందిపోటు దొంగతనాలు చెయ్యాలి అన్నాడు టామ్. మొహానికి ముసుగులు కప్పుకోవాలి. రోడ్ల మీద ప్రయాణికులను, బళ్లను ఆపి వాళ్ళని చంపి గడియారాలు, డబ్బులు ఎత్తుకుపోవాలి. ప్రతిసారి మనుషుల్ని చంపాలా? చంపి తీరాలి, అదే మంచిది. కొందరు సూత్రకారులు ప్రతిసారి చంపక్కర్లేదు అన్నారు. గాని చంపడమే మంచిది. అయితే కొందరిని కట్టి తీసుకొచ్చి ఈ గుహలో ఖైదు చేయొచ్చు పరిహారం ఇచ్చేదాకా. పరిహారం అంటే ఏమిటి? నాకు తెలీదు, కానీ దొంగలు ఎప్పుడు పరిహారం పుచ్చుకుంటూ ఉంటారు. నేను పుస్తకాల్లో చదివాను కూడా అలా పుచ్చుకుంటారని. అందుచేత మనం కూడా పరిహారం పుచ్చుకోవాల్సిందే అన్నాడు టామ్. ఏడిచినట్టుంది. అదేమిటో తెలియకుండా ఎలా పుచ్చుకుంటాం? నువ్వు ఊరుకో, నీకు తెలీదు. పుచ్చుకుని తీరాల్సిందే. పుస్తకాల్లో రాసిందానికి వ్యతిరేకంగా చేయడానికి మనకు అధికారం లేదు. అలా చేస్తే పాడైపోతాం. నువ్వు చెప్పింది కాదనడం లేదు టామ్. వాళ్ళ దగ్గర నుంచి పరిహారం ఎలా పుచ్చుకుంటావు? అదేమిటో తెలియకుండా. అసలు అది ఏమై ఉంటుంది? నాకు తెలియడంలా. బహుశా వాళ్ళని చచ్చిపోయేదాకా ఖైదీలుగా ఉంచితే పరిహారం ఇచ్చినట్టు అవుతుందేమో. అలా అన్నో బాగుంది. ఆ మాట ఇందాకే చెబితే ఒప్పుకునేవాణ్ణిగా. ఏం చెయ్యాలంటే వాళ్ళు చచ్చేదాకా పరిహారం పుచ్చుకుంటూ ఉండాలి. అయితే వాళ్ళు చచ్చేదాకా మనమే మేపాల్సి వస్తుంది. వాళ్ళు పారిపోకుండా కాపలా కాస్తూ ఉండాలి. అబ్బా, నువ్వెప్పుడూ కుస్సెంకులు వేస్తూ ఉంటావురా బెన్. గట్టి కాపలా పెట్టకుండా ఊరుకుంటావేమిటి? వాళ్ళేమాత్రం కదిలినా షూట్ చేసేయడమే. కాపలా కాయడం కష్టం. ఖైదీలతో పాటు కాపలా ఉండేవాళ్ళు కూడా రాత్రింబగళ్ళు మేలుకు కూర్చోవాలి. అసలు ఖైదీల్ని ఇక్కడికి తీసుకురాగానే దుడ్డు కర్ర పుచ్చుకుని నెత్తిమీద పరిహారం పుచ్చుకుంటే? ఎందుకంటే అలా చెయ్యొచ్చని పుస్తకాల్లో లేదు, అందుకని. ఇదిగో బెన్ రోజర్స్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా లేక సూత్రకారులు చెప్పినట్టు చేస్తావా? పుస్తకాలు రాసిన వాళ్ళకి నీ పాటి తెలివితేటలు లేవనుకుంటున్నావా? అలా ఎప్పుడూ అనుకోకు. మనం శాస్త్రోక్తంగా పరిహారం పుచ్చుకోవాల్సిందే. సరే నీ ఇష్టం, కానీ అది ఒట్టి తెలివి తక్కువతనమని నా నమ్మకం. మరి ఆడస్త్రీలను కూడా చంపేయాల్సిందేనా? నువ్వు ఒట్టి మొద్దురా బెన్. ఆడస్త్రీలను చంపడమా? ఏ పుస్తకంలోనూ ఆడస్త్రీలను చంపినట్టు నేను చూడలేదు. వాళ్ళని గుహకి తీసుకురావడం మటుకు తీసుకొస్తాము. వాళ్లతో ఎంతో మర్యాదగా మంచిగా ఉంటాము. క్రమక్రమంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఇహ తర్వాత అక్కడి నుంచి పొమ్మన్నా పోరు. బాగానే ఉంది కానీ నాకు ఇదేం నచ్చలేదు. కొంతకాలం అయ్యేటప్పటికీ మన గుహ నిండా బిలబిలమంటూ ఆడస్త్రీలు, పరిహారం ఇయ్యాల్సిన మగ ఖైదీలు కిక్కిరిసిపోయి దొంగలు ఉండడానికి చోటు ఉండదు. కానీ నీ ఇష్టం, నువ్వేం చెబితే అదే రైట్. మా చర్చిలేమీ వినకుండా టామ్ బార్నెస్ నిద్రపోయాడు. మా అందరిలోకి వాడే చిన్నవాడు. వాణ్ణి లేపేటప్పటికీ వాడికి భయం వేసింది. ఎక్కడున్నది తెలియక కాసేపు బిత్తరపోయాడు. అమ్మ దగ్గరికి పోతానని ఏడ్చాడు. ఇక నుంచి బందిపోట్టు దొంగగా ఉండనన్నాడు. అంతా వాణ్ణి పాలపాపయ్య అని ఏడిపించారు. దాంతో వాడికింకా గాభరా పుట్టి వెళ్ళి మా రహస్యాలందరికీ చెప్పేస్తానన్నాడు. కానీ టామ్ వాడికి 5 సెంట్లు లంచం ఇచ్చాడు నోరు మూసుకోమని. తరువాత టామ్ సభ ముగించాడు. వచ్చేవారం ఇక్కడే సమావేశమై కొందరిని దోచుకుని ఖూనీ చెయ్యాలని చెప్పాడు. బెన్ రోజర్స్ తను ఎప్పుడు పడితే అప్పుడు రాత్రిళ్ళు ఇంట్లోంచి రావడానికి వీలుండదని, ఆదివారాలైతే తప్పకుండా రాగలనని అన్నాడు. కానీ పవిత్రమైన ఆదివారం రోజున పాపకార్యాలు చేయకూడదని ఒకరు అన్నారు. అందుచేత ఆదివారం లాభం లేదన్నాడు టామ్. ఏ రోజు నుంచి మొదలు పెట్టాలో తర్వాత నిర్ణయించుకునేందుకు అందరూ ఒప్పుకున్నారు. టామ్ సాయర్ను మా ముఠాకు నాయకుడుగాను, జో హార్పర్ను ఉపనాయకుడుగాను ఎన్నుకున్నాము. తర్వాత ఇళ్లకు వెళ్ళిపోయాము. నేను కిటికీ గుండా నా గదిలోకి దూరి కొవ్వొత్తి వెలిగించి చూసుకుంటే ఒళ్ళు, తల, బట్టలు అంతా దుమ్ముతో నిండి ఉన్నాయి. కానీ సొమ్మసిల్లి ఉన్నానేమో ఒళ్ళెరక్కుండా నిద్రపోయాను.